టీటీడీ వాళ్ళకి చెందుతోంది. మిగతాదంతా సగం పైకి కుబేరుడు పట్టుకుపోతున్నాడు. అది మనకి తెలియదు. మీరు ఎప్పుడన్నా చూడండి, అందులో కావాలంటే కట్టగట్టుకుని ఒక రోజున హుండీలో ఇంకెవ్వరు వేయకుండా మీరే పట్టుకెళ్ళి వేయండి. ఈ ఒక్క పూట లెక్క కోసం అలా చేయండి. అందులో సగమే మిగులుతుంది, సగం మాయమైపోతుంది. సగం ఆ హుండీలో సొమ్ము సువర్ణ రూపం ధరించి వెళ్ళిపోతుంది. ఇది నేను చాలాసార్లు చిన్నప్పుడు అనుమానం ఉండేదన్నమాట. ఈయన హుండీలో పడిన డబ్బులో కొంత డబ్బు తీసుకుని కుబేరుడికి అప్పు తీరుస్తానంటాడు. కానీ దేవస్థానం వాళ్ళు వాళ్ళు ఉన్నారు, ఈ ఎండోన్మెంట్స్ అనే ఒక గొప్ప డిపార్ట్మెంటు, మహాపవిత్రమైన డిపార్ట్మెంట్ ఒకటి ఉందే, వీళ్ళు మొత్తం లాగేస్తున్నారు కదా అందులోంచి. ఇంకా ఈ శ్రీనివాసుడు ఈ డబ్బు ఎప్పుడు తీసుకుంటున్నాడు, పాపం ఆయనకి ఏం చెందుతుంది, ఆయన లోపలే కూర్చుంటున్నాడు కదా, ఈ సొమ్మును వీళ్ళు లాక్కుంటున్నారు కదా. పైగా ఇది సరిపోక పెచ్చ పెనుగులు కొంతమంది ఉన్నారులేండి ఆ సికింద్రాబాద్లో కూర్చుని, ఇదిగో ఈ సొమ్ముని మా అందరికీ ఇవ్వండి, వాళ్ళేమో రోజు హిందువులు తిడతారు, ఈ సొమ్ము వాళ్ళకి ఇవ్వాలట, ఈ టీటీడీ సొమ్ము పట్టుకెళ్ళి వాళ్ళకి అంటగట్టాలట. వాళ్ళు రోజు తెగ తిట్టడం, హిందువులు తిట్టడం, వేదాలను తిట్టడం, అగ్రవర్ణాలు అంటూ తిట్టడం. అసలు హిందువులు ఎవడ అగ్రవర్ణాడు ఇవాళ, ఇవాళ అసలు భూమి మీద అగ్రవర్ణం వేయలేదు, ఎవడికోడే ఉగ్రవర్ణం అయిపోయి ఉన్నాం. అసలు ఎవడు ఎవడో ఏమిటో తెలియకుండా నానాయాత్ర పడుతుంటే ఇంకా ఏనాటివో పుచ్చుకుని వాడు అగ్రవర్ణం, వీడేమో ఇంకా ఉగ్రవర్ణం అంటే ఏమిటి. అసలు వర్ణ వ్యవస్థ ఎక్కడుంది కనుక, ఈనాడు పూర్వపు వ్యవస్థ ఎక్కడుంది కనుక, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడానికి అది ఆయుధంగా ఉపయోగపడుతుంది తప్ప. మీ వాళ్ళంతా దుర్మార్గులు, మీరు ఏళ్ల తరబడి మమ్మల్ని ఏడిపించేశారు, మీ సొమ్ము అంతా మాకు ఇవ్వండి అని వాడు చెప్పడం, వీళ్ళేమో తలకాయ ఊపడం గొర్రెల్లాగా, ఇలా ఒప్పకూడదు. ఈ సొమ్ము అంతా వాళ్ళకి ఇవ్వాలట. ఇలాంటి గొడవలు జరుగుతున్న ఈ రోజుల్లో ఈ సొమ్ము ఎలా పెడుతోంది అనుకుంటే, నాకు ఒక రోజున చాలా కాలం క్రితం కొండ మీద కూర్చుని పురాణం అయిపోయాక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు నిజంగా స్పష్టంగా కనపడింది, హుండీలో డబ్బు పడుతోంది. ఓ 1000 రూపాయలు నువ్వు వేసావు, 500 అది వెళ్ళిపోతుంది ఎక్కడికో, అక్కడికి వెళ్ళి బంగారం రూపంలో బయటకు వస్తోంది. స్వామివారు కుబేరుడికి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైనా హుండీలో పడుతున్న సొమ్ములో సగం మాత్రమే ఇప్పుడున్న డిపార్ట్మెంట్లకు అందుతుంది, మిగతా సగం స్వామివారు మనకి చెప్పకుండా అదృశ్య రూపంలో కుబేరుడికి చేరుస్తాడు. అది కూడా ఎక్కడో చోట సువర్ణం కొని ఇస్తాడు. ఆ సువర్ణం కూడా ఆయన బంగారం కొట్టులోకి వెళ్ళి మారు వేషంలో కొనేసి ఈ డబ్బు పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తూ ఉంటాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఏం చేయలేడు, అప్పుడప్పుడు బంగారం కొనేసి పట్టుకుపోతూ ఉంటాడు ఇక్కడికి వచ్చి ఇలాంటి మనుషుల రూపంలో, ఈ డబ్బు పట్టుకెళ్ళి ఈ బంగారాన్ని పట్టుకెళ్ళి కుబేరుడికి ఇస్తాడు. ఇప్పటికీ వెంకటాచలం మీద దొరుకుతున్న మహామహిమ ఇది. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, అందులో మనం వేస్తున్న సొమ్ములో సగం సొమ్మే టీటీడీకి చెందుతోంది, మిగతా సగం సొమ్ము కూడా స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నమాట తప్పకుండా ఆ డబ్బుని బంగారం రూపంలో మార్చిదానని కుబేరుడికి ఇస్తున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళు ఇది నమ్మండి, ఆయన లేడనుకుంటే వేరే పక్కన పెట్టండి. ఆయన ఒక మాట ఇచ్చాడంటే అక్కడ భగవంతుడు ఉన్నాడని ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడని కదా మనం పెడుతున్నాం. అలా ప్రత్యక్షంగా మాట్లాడేవాడు అప్పు తీరుస్తానంటే ఎలా అప్పు తీరుస్తాడు, మన డబ్బుతోడే తీరుస్తానన్నాడు కానీ ఇందులో పడే నా సొమ్మునే ఇస్తానన్నాడు. ఇదిగో ఇస్తున్న మాట నిలబెట్టుకుంటున్నాడు ఆయన. మళ్ళీ కొంతమంది అనమాట ఇదంతా నిజంగా ఇలా జరుగుతుందంటారా మేస్టర్ అంటారు. నిజంగా జరుగుతుందంటావా అన్నప్పుడు నువ్వు అసలు కొండకెందుకు వెళ్ళడం, ఆయన మీద నీకు నమ్మకం లేదు కదా, ఇంకెందుకు వెళ్ళడం, ఇక్కడ ఉన్నది ఈశ్వరుడు సురాభాండేశ్వరుడు అందులో శివుడు ఉన్నాడు అనుకుంటే రండి, అబ్బే అది ఉత్తి లింగమేనండి అది రాయేనండి అనుకుంటే ఇక్కడికి రావడం లేదు, ఏం ఉపయోగం లేదు, నువ్వు భోజనానికి వస్తున్నావు అని అర్థం. ఆ భోజనం కూడా నీకు దక్కచ్చేవారికి, ఎందుకంటే భక్తి లేకపోతే ప్రసాదం ఎలా అవుతుంది. అది నేను మాత్రం భక్తితో నమ్మి ధ్యానం చేసినప్పుడు ఈ దృశ్యం కళ్ళారా చూసి చెబుతున్నాను, నాకు అసత్యం చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పత్రాన్ని కుబేరుడికి ఇచ్చేశాడు. అది ఇప్పటికే ఆ తంతు అలా జరుగుతూ ఉన్నది. ఇక వెంటనే బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మదేవ మనం కిందకి దిగి పెడదాం కొండ దగ్గరికి, పెళ్లి ముహూర్తానికి ముందు ఈ ఇంద్రాది దేవతలు వస్తారు, ఇంద్రుడు వచ్చాడంటే శచీదేవి వస్తుంది, ఆయన కొడుకు జయంతుడు వస్తాడు, కూతురు జయంతి వస్తుంది, ఇంకా దిక్పాలకులు వస్తారు, మహానుభావులైన ఎంతో మంది ఋషులు వస్తారు, వీళ్ళందరికీ విడుదలు ఇవ్వాలి. ఆడపెళ్లి వారి మీద పడ్డం ఏం బాగుంటుంది, నారాయణపురంలో ఎంత భవనాలున్నా మన జనమంతా వచ్చి అక్కడ ఆక్రమిస్తే ఆడపెళ్లి వారు ఎక్కడ ఉంటారు, కాబట్టి నారాయణపురానికి పై భాగంలో ఆకాశ భాగంలో అపూర్వమైన విడుదలటి ఏర్పాటు చేయన్నాడు బ్రహ్మదేవుణ్ణి విష్ణువు. వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ ఇది నారాయణపురం, ఈ నారాయణపురానికి ఎత్తులో వాళ్ళ భవనాల పైభాగంలో మగపెళ్లి వారికి విడిది ఏర్పాటు చేయి, ఆ విడిది పెళ్ళయ్యేంత వరకు ఉండాలి, పెళ్ళయ్యాక మాయమైపోవాలి అనగానే వెంటనే విశ్వకర్మ తన మహామహిమతో మొత్తం నారాయణపురం పైభాగంలో అపూర్వ రీతిలో దివ్య సౌధాలు నిర్మించేశాడు. అవి ఆకాశ హర్మ్యాలు, ఆకాశంలో వేళ్లాడుతున్నాయి, కింద దానికి ఆధారం లేదు, అది వాడి మహిమ. దాని మీద శ్రీనివాసునికి పెళ్లి కుమారుని విడిది. అందులో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడితో పక్కన ఉన్న బ్రహ్మచారులు, ఇలాంటి అంటే నిజమైన బ్రహ్మచారులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెళ్లి కుమారుడితో ఉండాలి. ఇది పెళ్లి కుమారుడి తల్లి వకుళమాలికి విడిది. ఇది బ్రహ్మగారికి, ఇది శివుడికి, ఇది బ్రహ్మగారి భార్యకి, ఇది శివుడి గారి భార్యకి, ఇలా అందరికీ పైన అంటించేసేట స్లిప్పులు. సహజంగా పెళ్ళిళ్ళలో అలా పెడతారుగా, పెళ్లి కుమారుని విడిది, పెళ్లి కూతురు విడిది, ఇది పండితులైన పద్మాకర్ గారి విడిది అని స్లిప్ అంటించారు. అందులో ఇంకోటి కూర్చున్నాడు నా బదులు. అలా కూర్చోకుండా మాత్రం కఠినంగా కాపల వాళ్ళని కూడా పెట్టేశారు. ఈ విధంగా మొత్తం మీద అన్ని చోట్ల కూడా అందంగా నేమ్ బోర్డులు కూడా తగిలించి విశ్వకర్మ క్షణాలలో మహామహిమతో విడుదల ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఊరేగింపుగా కిందకి బయలుదేరారు. శ్రీనివాసుని కిందకి తీసుకువెళ్ళారు. ఈ విడిది భవనాల్లో చేర్చారు. ఆకాశరాజు తలపైకి చూసి, ఓహరి బాబోయ్ అల్లుడంటే ఏదో అనుకున్నాను, ఈయన మామూలు అల్లుడు కాదు బాబోయ్, గొప్ప గిల్లుడే. ఆకాశ హరిమేళ ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పనే చెప్పింది ఎరుకలసాని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదినారాయణుడు ఆయన, పద్మావతి లక్ష్మి అని, ఇది నిజం అనుకున్నట్ట. ధరణీదేవిని పిలిచి, ఏమన్నా ఇంతకు పూర్వం అల్లుడు ఉత్తి ఆశ్రమంలో గుడిసెలో ఉంచుతాడు అనుకున్నావు, ఇప్పుడు ఎవరిది గుడిసో చూడవే అన్నట్ట. ఆవిడ పైకి చూసి గుండెలు బాధేసుకున్నా, బాబోయ్ నా అల్లుడు ఇంత గొప్పవాడని తెలిస్తే పెళ్లికి ఎంత అడ్డం పెట్టేదన్నా, తెలియక ఇలా అన్నాను. ఆ దేవుడు అనుగ్రహించి ఇంత మంచి అల్లుడిని ఇచ్చాట. ఈ మాట ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. మా అమ్మాయి ఏదో పూజ చేసుకుంది, నేను పూజ చేసుకున్నా, నా దేవుడు అనుగ్రహించి ఇంత అల్లుడిని ఇచ్చాడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నారాయణుడు బాబోయ్ అని ఎన్నిసార్లు చెప్పినా, మళ్ళీ ఆ దేవుడు అనుగ్రహించి అంత మంచి అల్లుడిని ఇచ్చాడు అనుకున్నది ఆవిడ. ఈ విడిదుల్లో చేరారు. ఇప్పుడు ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోవాలి మనం. స్వామివారిని పెళ్లి కొడుకుని చెయ్యాలి. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుని ఎవరు చేస్తారు? ముందుగా సరస్వతి వచ్చింది. మామయ్య గారు, ఆ రోజుల్లో మీ పెళ్లి చూడలేదు, ఇప్పుడు నేను దగ్గరుండి మిమ్మల్ని పెళ్లి కొడుకుని చేస్తాను అనగానే, నువ్వు ఒక్కదానివి సరిపోవలే కొడలా అన్నాడు ఈయన. పార్వతీదేవి వచ్చింది, నేను వస్తానంది. మీరు ఎంతమంది వచ్చినా ఒక్క ఆవిడ లేకపోతే ఈ పెళ్లి సుసంపన్నం కాదు. ఎవరు? కరవీరపురంలో లక్ష్మి ఉన్నది, ఆవిడని ఎవరు పిలవాలి మరి? సూర్యుడిని పిలిచాడు ఈయన. అంటే ఎందుకు చెప్తానంటే, సినిమా కథలు కల్పించి చెబుతారు లక్ష్మీదేవిని పద్మావతి తగవులు అడుకుంటే ఈయన విగ్రహం అయిపోయాడా, ఎక్కడ వెంకటాచల మహాత్మ్యంలో లేదలా. ఈ ఎలా పుట్టిస్తారో తెలియదు. అసలు సిసలైన ఈ స్కాంద పురాణంలో కానీ ఇంకో దాంట్లో కానీ స్వయముగా సూర్య భగవాను పిలిచి, సూర్యుడా కరవీరపురానికి వెళ్ళు, కొల్హాపురానికి వెళ్ళు, లక్ష్మీదేవిని వెంట పెట్టి తీసుకురా, ఆవిడే నన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి అనగానే సూర్యభగవానుడు కొల్హాపురం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి, ఆ రోజు శుక్రవారం, మీరు గుర్తుపెట్టుకోండి, శుక్రవారం కదా, రాత్రి కదా, వైశాఖ మాసం, శుక్లపక్షం, దశమి, శుక్రవారం రాత్రి 10:20 పెళ్లి, ఇది పొద్దుటి కాలం. అందుకని ఉదయం పూట కొల్హాపురం మహాలక్ష్మిని శుక్రవారం కదా, అందరూ దశమి శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టం. ఓయ్ బాబోయ్ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ తల్లిని ఆపాదమస్తకం ముందు పసుపు నీళ్లతో అభిషేకం చేశారు. పసుపు నీళ్ళు ఆ విగ్రహం నుంచి కిందకి కారుతూ ఉంటే నల్లని రాతి విగ్రహ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి బంగారపు రంగులోకి వచ్చింది. పసుపు నీళ్ళు అయ్యాక చిక్కని కుంకం కలిపిన ధారాజలంతో అభిషేకం చేశారు. ఇప్పుడు అమ్మవారి విగ్రహం కాస్త పగడంలా అయిపోయిందిట, ఈ అమ్మాయి కట్టుకున్న చీరలు అయిపోయిందిట, అద్భుతమైన ఎరుపు రంగులోకి వచ్చేసింది. మరి కాసేపటికి ఆవు పాలు పట్టుకొచ్చింది కామధేనువు. కామధేనువు ఆవు పాలు ఎలా పట్టుకొచ్చింది? బిందులతో తేలా. అమ్మవారి విగ్రహం మీద నిలబడి పొదుగు సరిగ్గా తల్లి నెత్తి మీద పెట్టి ఇటు రెండు కాళ్ళు పెట్టిపోయి నిలబడింది. ఇప్పుడు పొదుగులోంచి పాలు కురిపిస్తూ ఉంటే ఆ తల్లి నల్లని విగ్రహం మీద నుంచి పాలు కిందకి జారుతూ ఉంటే అసలు పూర్తిగా పాల విగ్రహం ఐస్ క్రీమ్లో ఉందన్నమాట. ఒక క్షణంలో చెప్పాలంటే తల్లి ఏమి అపూర్వమైన దృశ్యం అది, తెల్లగా పాలలా కారిపోతున్నాయి. ఇంతలో సురభ ఏం చేసింది? పాలు కాస్త పెరుగుగా మార్చింది. కామధేనువు తలుచుకుంటే ఏదైనా చేయగలదు, పెరుగు పోసింది. ఆ పెరుగు చిక్కని మేఘ డబ్బ 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 పడుతుంటే అమ్మవారి శరీరం అంతా జిగురు మయమైపోయింది, జిడ్డైపోయింది అనమాట. అసలు కొన్ని చోట్ల మేఘడ పెరుగు వేస్తారు, భోజనం చేశాక చెయ్యి కడగడానికి అరగంట కష్టపడాలి. అలాంటి పెరుగు ఎక్కడ దొరకట్లేదు ఈ మధ్యకాలంలో. ఇక చూడండి, ఆ తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి ఒక రకమైన పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనంతో నెయ్యి పై నుంచి అలా తల్లి పోస్తోంది సురభి, ఈవిడ అభిషేకం పొందింది. ఇంకా ఆపై సుగంధ ద్రవ్యాలు, కల్పవృక్షం వచ్చింది, కల్పవృక్షం పైనుంచి సుగంధ ద్రవ్యాలు, ఓ ఏలకలు, పచ్చకర్పూరము, హాలారసాలు, ఇంకా మధురసాలు ఇవన్నీ పట్టుకొచ్చి పైనుంచి పోస్తూ ఉంటే అనేక సుగంధ ద్రవ్యాలతో మధుర ఫలరసాలతో అభిషేకం పొందింది. ఆపై శుద్ధమైన ఆకాశ గంగా జలాన్ని సాక్షాత్తు అష్టదిగ్గజములనే 8 ఏనుగులు పట్టుకొచ్చాయి. 8 ఏనుగులు ఉన్నాయి. ఈ అష్టదిగ్గజాలు భూమండలాన్ని చుట్టూతా ఉండి మోస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు ఇంద్రుడికి సాయం చేస్తూ ఉంటాయి. ఈ అష్టదిగ్గజములు బంగారపు కొండలతోటి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మందాకిని జలం పట్టుకొచ్చి అమ్మవారి మీద ఇంక చివరిగా శుద్ధ జలాభిషేకం అన్నమాట పోస్తూ ఉంటే, అబ్బా ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఇటు వెళ్ళిన వాళ్ళకి. సూర్యభగవానుడు వెళ్ళాడు కదా తన పరివారంతో, సరిగ్గా ఆయన వెళ్ళేసరికి కొల్హాపుర మహాలక్ష్మికి లాంటి అభిషేకం జరుగుతున్నది. ఆ అభిషేక సమయంలో అమ్మవారిని చూచి పులకించిపోయాడు అనమాట. క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. క్షీర సముద్ర రాజ తనయ కమలం తామర పువ్వు అని పిలువబడే ఒక మెత్తని కడుపులోంచి పుట్టిందటాడు. కమల కోమల గర్భ గౌరి అని అమ్మవారు తామర పువ్వులోంచి పుట్టింది కదా, ఆ తామర పువ్వు యొక్క మధ్యలోంచి పుట్టింది. ఆ మధ్య గర్భం అన్నమాట. తామర పువ్వు కడుపులోంచి పుట్టిందిట ఆవిడ. ఆ కడుపు కూడా మెత్తని కడుపుట. సహజంగా తల్లి కడుపు లోపల మెత్తగానే ఉంటుంది కాబట్టి కొడుకులు బతుకుతారు, లేదా డామన్రు. కానీ ఆ కడుపు ఇంకా శుతిమెత్తగా ఉందిట. ఆ కోమలమైన గర్భము నుంచి పుట్టిన గౌరవర్ణంలో ఉన్న తల్లి నీకు నమస్కారం. ఓ లక్ష్మి, నమస్కారం చేసిన వాళ్ళకి అభయమిచ్చే తల్లి, ప్రసీద ప్రసన్నురాలవుక అని ధ్యానం చేశాడు ఆయన. అభిషేకం పూర్తయింది. భక్తురాళ్ళు కొంతమంది వచ్చి అమ్మవారికి మెత్తని గుడ్డతో అలా ఒత్తారు. కొత్త మెత్తని పట్టుగుడ్డలు పట్టుకొచ్చారు. ఎప్పుడూ కూడా పాత గుడ్డలతోటి మహాత్ములకి పాదాలు తుడవకూడదు, అందుకని కొత్త గుడ్డతో తుడిచారు. ఆ తుడిచేటప్పుడు గుడ్డ కూడా గరుగ్గా ఉంటే మళ్ళీ అమ్మవారి శరీరం కందిపోతుందని మెత్తని గుడ్డతో అలా 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 అత్తారు. ఆ మొత్తం అంతా తుడిచిన తర్వాత పట్టు వస్త్రాన్ని స్వయముగా శచీదేవి ఇంద్రుడికి తెలియకుండా అక్కడికి వచ్చి ఇచ్చింది. శచీదేవి చాలా గొప్పది. సూర్యభగవానుడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వెడుతున్నాడని గ్రహించి, ఏమండి ఇప్పుడు అలా వెళ్ళొస్తానని చెప్పకుండా బయలుదేరి ఓ ఎర్ర పట్టు చీర పట్టుకొచ్చింది. ఆవిడకి లక్ష్మీదేవికి స్వయంగా ఒక చీర ఇవ్వాలని కోరిక. అందుకే ఈయనకి చెబితే ఏమన్నా అంటాడేమోనని ఏమన్నా అనకపోయినా రహస్యంగా వచ్చింది. సూర్యభగవానుడు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలోనే వచ్చి చెలికత్తెలు వచ్చి ఆవిడ శరీరాన్ని తుడిచిన తర్వాత, అమ్మా ఇదిగో ఈ చీరని పెళ్లి చీరగా నేను ఇస్తున్నాను కట్టుకోమనగానే శచీదేవి ఇచ్చిన అరుణ వస్త్రాన్ని ధరించింది. ఇప్పుడు భక్తులంతా బారులు తీరారు. అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించారు. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః అని ఒక్కొక్క నామం చదువుతూ కొందరు శ్యామంతికలు ఇచ్చారు. శ్యామంతిక అంటే తెలుగులో చామంతి. కొందరు బంతి పువ్వులు వేశారు. కొందరు మంచి సువాసనతో ఈ ప్రపంచమంతటినీ కూడా పరిమళం మిళితం చేస్తున్న సుగంధ భరితం చేస్తున్న చంపక పుష్పాలతో సంపంగి పువ్వులతో పూజించారు. మరికొంతమంది మొగలి పువ్వులు వేశారు. మరికొంతమంది మల్లె పువ్వులు తెచ్చారు. ఏ ఏ ఋతువులలో ఏ ఏ పుష్పాలు జగత్ప్రసిద్ధికి ఎక్కాయో ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి అమ్మవారిని ఆపాదమస్తకం అలంకరించారు. ఆ సమయంలో మళ్ళీ అష్టదిగ్గజాలని పిలువబడిన ఏనుగులు అద్భుతమైన మాలలు, సువర్ణ మాలలు పట్టుకొచ్చి అమ్మ మెడలో వేశాయి. ఆ మాలలు అమ్మకి ఆపాదమస్తకం అంటే ఇక్కడి నుంచి కాళ్ళదాకా దండలు వేళ్లాడేట. దండ అంత పొడుగ్గా ఉందన్నమాట. ఆ దండలు ధరించింది. అమ్మవారికి చెవులకు కుండలాలు అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ఇచ్చింది. అరుంధతీదేవి వచ్చింది, కాళ్ళకి మెట్టెలు పెట్టింది. ఆ సమయంలోనే అనసూయాదేవి వచ్చింది, కాలికి అందెలు ధరింపజేసింది, గజ్జెలిచ్చింది. ఇలా అందరూ తలొక్క అలంకారం ఇచ్చారు. సమస్త లోకాలకి సకల సంపదలని ఇచ్చే జగదేక మాతకి, ఆదిలక్ష్మికి, కలుమూల తల్లికి వీళ్ళంతా కానుకలు ఇచ్చారు. తదనంతరం అమ్మవారు ప్రసన్నంగా చూచి, సూర్యభగవానుడా ఏదో కారణం లేకుండా కర్మసాక్షివైన నువ్వు నా దగ్గరికి రావు, ఏదో పని ఉంది, ఎందుకు వచ్చావని అడిగితే, అమ్మ వరం ఇస్తేనే అప్పుడు చెబుతాను అనగానే ఆవిడ ఆ పూట చాలా ఆహ్లాదంగా ఉంది. అందులో శుక్రవారం అభిషేకం బాగా అయింది కదా, అందుకని మంచి ప్రసన్నంగా ఉండి కోరుకు ఇస్తున్నానంది. స్వామివారు శ్రీమన్నారాయణుడు పెళ్లి కొడుకు అయ్యాడు, ఆయన్ని పెళ్లి కొడుకు చేసే బాధ్యత నీది, అందుకని నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారంటే, ఇదే మామూలు స్త్రీ అయితే ఏముంటుంది, ఏమిటి నా భర్తకి నేను లేకపోతే 2వ పెళ్ళే, ఆ పెళ్లికి ఆయన్ని పెళ్లి కొడుకు నేను చెయ్యాలా అంటారు. ఏదో భూలోకంలో ఉన్న మామూలు మనుషులు అయితేను ఏమంటే శైలక్ష గారు అంతేనా, లేకపోతే మా ఆయనకి మళ్ళీ 2వ పెళ్లికి నేను పెళ్లి కొడుకు చేస్తానంటారా, అంతటి దమ్ము ఎవరికైనా ఉంటుందా? కానీ అంటే మీలాంటి మహాత్ములు పతివ్రతల గురించి చెప్పట్లా, మీరు చాలా పతివ్రతలు, అవసరం అయితే ఏదైనా చేస్తారు, అసలు త్యాగరాణులు చేత. కానీ అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నురాలై తథాస్తు అన్నది. తక్షణం సూర్యుడు బ్రహ్మానందభరితుడయ్యాడు. తన ఏడు గుర్రాలు పూంచిన రథాన్ని పట్టుకొచ్చాట. ఆ రథంలో అమ్మవారిని ఎక్కించాడు. ఆ రథం రివ్వును తీసుకొచ్చింది. ఈ పరివార గణంతో పాటు శ్రీనివాసుడి దగ్గర పెట్టారు నారాయణపురంలో విడిది మందిరంలో. లక్ష్మిని చూడగానే బ్రహ్మానంద భరితుడైపోయి, సిరి నీవు లేకపోతే ఈ ఉరమంతా బోసిపోయినట్టుంది. ఎప్పటికైనా అనుగ్రహించావా అంటే పద్మావతి కళ్యాణం కోసమే నేను భూలోకానికి వచ్చాను. నేను అలిగి రాకపోతే నువ్వు వస్తావా? నువ్వు రాకపోతే ఈ పద్మావతికి మనం సీతా రూపంలో నేను ఇచ్చినటువంటి వరం ఎప్పటికైనా పూర్తవుతుందా అని ఆవిడ స్వయంగా స్వామివారికి నెత్తి మీద సంపంగినూని పోసింది. ఇప్పుడు పార్వతీదే వచ్చింది. ఈ సంపంగినూని నెత్తి మీద పోసిన తర్వాత చిక్కులు తీర్చారు. జుట్టు బాగా ఎక్కువగా ఉంది ఏతరుప్పులాగా. అందుకని ఆ సంపంగినూని బాగా పోసి ఒక్కొక్కటి పాయలు చిక్కులు తీర్చారు. ఎంతలో సరస్వతిదే వచ్చింది. ఆహాహా, మా అయ్య గారి జుట్టు ఆడవాళ్ళ జుట్టు కంటే ఎంత జుట్టు, ఎంత ఒత్తు జుట్టు, ఏం వాడతారో అని హాస్యాలు ఆడుతూ, పరమేశ్వరి జగదీశ్వరి అయినప్పటికీ కాసేపు భూలోకంలోకి వచ్చారు కదా వీళ్ళు, అందుకని మనలాగే సున్నితంగా హాస్యం ఆడుకుంటున్నారు. నిజంగా కూడా ఈ మాట వింటే మనందరికీ ఎంత హుషారు వచ్చింది. అసలు జుట్టు అనగానే ఎంత ఆనందపడిపోతున్నారో మన భక్తులంతా. ఎందుకంటే ఆ జుట్టు మీరు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కనుక వీళ్ళకి. మాయదారి నెత్తి మీద ఎంత కొబ్బరి నుండి రాసుకుంటే ఉన్న జుట్టు ఊడిపోతుంది అందరికీ. ఆ రోజుల్లో ఆయన స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అంత ఒత్తు జుట్టుతో ఉన్నాడు. చిక్కులు తీర్చారు. మహాత్ములు ఎంత జుట్టు బాగుందో అన్నారు. సంపంగినుని బాగా పూశాక ఒంటికి సున్ని పిండి పెట్టారు, అలదారు, నలిచారు. ఆ తర్వాత అనేక రకాలైన భాండాలతోటి గోరువెచ్చని నీళ్లు పట్టుకొచ్చారు. కుంకుడుకాయలు అని పూర్వం ఉండేవి. ఆ కుంకుడుకాయలను నానబెట్టి ఆ రసాన్ని నెత్తి మీద పోసి తలంటారు. అద్భుతంగా స్వామివారికి మంగళస్నానం చేయించారు. 5,000 బిందెల నీళ్లు ఆ పూట స్నానానికి ఆయన అంగీకరించాడ. అవి కూడా మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్ళు అనమాట. పూర్వం ఎక్కువ నీళ్ళు అలా పోసేవారు అండి గంగాళంలో. పెళ్లి కొడుకులు చేసినప్పుడు వాళ్ళకి కనీసం 5-6 బిందులకి తక్కువ కాకుండా నెత్తి మీద దబదబ పోసేవారు. అసలు ఇప్పుడు ఏం నీళ్ళు ఏమీ లేవు. ఆ షాంపూ పెట్టుకోవడం నెత్తి మీద, డబడబ స్నానం చేయడం, దాంతో జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నెత్తి అంతా బొచ్చు ఊడిపోయి ఏమీ లేకుండా గుండె అయిపోవడం. అసలు కారణం అది. శాస్త్ర ప్రకారంగా చక్కగా హాయిగా కుంకుడుకాయలు పులుస్తూ తలంటుకుంటూ ఉంటే జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. వాటికి చేయవలసిన సంరక్షణ చేయాలి. అసలు కొబ్బరి నూనె రాయడం లేదు ఎవరును. ఎప్పుడు చూసినా భూత ప్రేత పిశాచలా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనే మంత్రం చదివినట్టుగా విరబోసుకు తిరుగుతూ ఉంటే భయం వేస్తుంది. సాధారణంగా జుట్టు అలా విరబోసుకుని ఎప్పుడు పెడితే అప్పుడు తిరగకూడదు. తిరిగామంటే వాళ్ళ నెత్తి మీద భూత ప్రేత పిశాచాలు పట్టుకుంటాయట. లేదా ద్రౌపదిలాగా ఏ దుశ్శాసనుడి యొక్క రొమ్మో చీల్చేదాకా జుట్టు ముడివేసుకోను అని శపథం చేయాలి. అంతేగాని ఉట్టుట్టునే మాత్రం జుట్టు అలాగ విరబోసుకోకూడదని నేను చెప్పలేదు, వేదవ్యాసులు వారు చెప్పారు. మళ్ళీ నా మీద పడకండి, ఇది వ్యాసుడు చెప్పిన మాట నేను చెబుతున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళాక మా గురించే చెప్పారు, మా జుట్టు గురించే చెప్పారు అనుకోకర్లా. అందుకని చక్కగా ఆ జుట్టుని తీర్చిదిద్ది ఆయనకి మళ్ళీ వెనకాతలు ఒక ముడి వేశారు, అలంకరించారు, పూలమాలలు పెట్టారు, శరీరాన్ని తుడిచారు. ఇంకా మహానుభావులైనటువంటి పెద్దలు ఋషులంతా వచ్చి స్వామివారికి పసుపచ్చని వస్త్రం ఇచ్చారు, పీతాంబరం ఇచ్చారు. ఆ పీతాంబరాన్ని ఆయన ధరించాడు. కుబేరుడు ఇచ్చినటువంటి నగలు ఉన్నాయి. ఆ నగల్లో కొన్నేమో నడువుకు వడ్డాణం కింద బిగించి కట్టారు, బెల్ట్ కట్టినట్టుగా. చేతులకి కంకణాలు వేశారు, భుజకీర్తులు పెట్టారు, కిరీటం పెట్టారు. పెళ్లి కొడుకు అయిన తర్వాత నుదుట పొడుగ్గా తిలకం తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి ముగ్గురు త్రిరేఖలు తీర్చారు, కళ్యాణ తిలకం తీర్చిదిద్దారు. కళ్యాణ తిలకంలో చక్కగా ఉంటుంది వరగా, అందమైన తిలకం తీర్చిదిద్దారు. ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూశారు. స్వామివారి శరీరం నుంచి వస్తున్న ఘుమఘుమలతో మొత్తం నారాయణపురం వాళ్ళు మత్తెక్కిపోయారట. అంత సువాసన అన్నమాట. పైగా అది ఎలర్జీ తెచ్చిపెట్టి ఇలాంటి కెమికల్స్ కావు కదా, ప్రాకృతికమైనవి, ప్రకృతి నుంచి వచ్చినవి. దాంతో ఆ వాసన ఎంత బాగుంటుందండి. కొన్ని అగరత్తులు వెలిగిస్తే కెమికల్స్కి మనకి వాంతి అయిపోతుంది తెలియకుండానే, లేదా ముక్కులు పూడుకుపోతున్నాయి. ఈ ఇబ్బంది లేకుండా ఆరోగ్యమిచ్చే పరిమళం అన్నమాట. అటువంటి పరిమళంతో ఉన్నాడు స్వామి. అసలు స్వామి ఎక్కడుంటే అక్కడ పరిమళం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఆయన చందన చర్చిత నీల కళేబరుడు. ఆయన నల్లగా ఉన్నాడు, ఒళ్ళంతా చందనం పూశారు. అప్పుడు అందుకని ఏమన్నారు అన్నమాట భక్త జయదేవులు వారు, చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి. పీతవ సన అనకండి, పీత అంటే పసుపు, వసనం అంటే వస్త్రం. పీత వసన పసుపు పచ్చని బట్ట కట్టాడు ఆయన. ఆయన నీల కళేబరుడు, నల్లని శరీరం, దాని మీద చందన చర్చిత, గంధము పూయబడింది. చర్చితము అంటే పూయబడుట. చందనము పూయబడిన నల్లని కళేబరము కలిగిన పసుపు పచ్చని బట్ట కలిగిన వనమాలి, మెడలో వనమాల దండ వేసుకున్న స్వామి అని అర్థం అనమాట దానికి. నిజంగా ఇప్పుడు పెళ్లి కొడుకు అయ్యాక అలా ఉన్నాడు ఆయన. ఆ తదనంతరం మంచి ఏనుగును వాడు తీసుకొచ్చారు అంబారీ వేసి, దాని మీద కూర్చోబెట్టారు. పెళ్లికి ముందు ఏనుగు ఎక్కి ఊరేగించడం అనమాట. ఏనుగు ఎక్కినంత ఆనందపడ్డాడంటారే, పెళ్లికి ముందు అలా ఊరేగించేవారు. నిజంగా ఏనుగు ఎక్కితే అది ఒక సంతోషం, సంపదలు కూడా వస్తాయి. ఇప్పుడు ఏనుగుని ఎవడు తెచ్చేవాడు లేడు, దాన్ని పోషించేవాడు లేడు, కానీ పూర్వం చక్కగా ఏనుగు ఎక్కించేవారు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా ఏనుగు ఎక్కాలని కోరుకుంటారు బాబు. వైకుంఠానికి వెళ్ళాలంటే ముందు ఏనుగు ఎక్కాలట. ఈ విధంగా ఏనుగు మీద ఆయన ఊరేగుతూ ఉంటే ఈ పురవీధుల్లో, నారాయణ పురవీధుల్లో ఉన్న వాళ్ళంతాను స్వామివారు పైన ఊరేగుతున్నాడు, అందరం తలకాయలు ఎత్తి చూడలేకపోతున్నాం, కిందకి దిగి మన మధ్యలో ఊరేగితే బాగుండు అనుకున్నారట. ఓహో మీకోసం దిగుతున్నానని వెంటనే ఏనుగుని కిందకి దించాడు. ఆ ఏనుగు కూడా తెల్ల ఏనుగు, వెల్ల ఏనుగు అంటే ఐరావతం. ఐరావతం మీద ఎక్కి తిరుపతి వీధులలో, నారాయణపుర వీధులలో స్వామివారు ఊరేగుతూ ఉంటే ఏ ఇంటి ముందు చూసినా జనమే వెర్రెక్కిపోయారట. ఆ స్వామి అందాన్ని చూచి వాళ్ళు మురిసిపోయారు. ఏ ఇంటి ముందుగా ఏనుగు వస్తే ఆ ఇంట్లో వాళ్ళల్లా ఇంట్లోంచి పరుగు పరుగును పెట్టుకొచ్చేసారు. ఇంట్లో ఒక ఆవిడ ఏం చేస్తోంది, స్నానం చేస్తోంది ఈయన వచ్చే సమయానికి. ఇంతలో ఎవరో చెప్పారట, స్వామివారు వచ్చారన్నారట. అయ్యి బాబా స్నానం తర్వాత చూద్దామని ఆ స్నానం మధ్యలో వచ్చేస్తే ఒసే ఒసే స్నానమే అంటున్నాడు మొగుడు. అయినా సరే మాయిదారి స్నానం తర్వాత చూద్దాం, అక్కడ స్వామివారు వెళ్ళిపోతాడు అని స్నానం చేస్తున్నవాడు మధ్యలో వచ్చేసింది. ఒక ఆవిడ చంటి పిల్లాడికి పాలు ఇస్తోంది, ఆ పాలు తాగుతున్నవాడిని ఢామ్మలాగా అక్కడ వారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీనివాసు ఈ గడియ దాటితే చూడలేమని. ఒక ఆవిడ భర్త మంచం మీద పడుకున్నాడు, ఆయన కొంచెం కాళ్ళు నెప్పుల్ట, కాళ్ళు అలా ఒత్తుతోంది ఒళ్ళో పెట్టుకుని. ఎంతలో శ్రీనివాసుడు వచ్చాడని తెలియగానే ఢామ్మని వాడిని ఆ మంచం మీద పారేసే కాళ్ళు. వాడు బాబాయ్ బాబాయ్ అంటున్నాడు, నీ కాళ్ళు తర్వాత చూద్దాం, అక్కడ స్వామివారు కనబడ్డాని పరిగెత్తి వెళ్ళిపోయింది. ఏమి రాసేసారండి నిజంగా మూలంలోను, స్నానం చేస్తూ చెయ్యక పిల్లవాడికి పాలిచ్చి ఇవ్వక భర్తకి కాళ్ళు ఒత్తి ఒత్తక భోజనం చేస్తున్నవాడు చెయ్యక సగం సగం చీర కట్టుకుంటున్నవాడు కట్టి కట్టక పూలదండ ముడిచి ముడవక జుట్టు దువ్వుకుంటూ దువ్వుకోక సంభ్రమంతో ఆశ్చర్యంతో వరదలొచ్చినప్పుడు నదులు సముద్రం కేసి పరిగెత్తుకుంటూ పోయి సముద్రంలో కలిసిపోయినట్లుగా ఈ ఆడవాళ్ళు అనేటటువంటి నదులన్నీ శ్రీనివాస దర్శనం అనేటటువంటి సముద్రం కేసి పరిగెత్తుకొచ్చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైతే ఇంకా శ్రీనివాసుడు మనకి దర్శనం ఇవ్వడేమో అని వాళ్ళకి బెంగ అన్నమాట. ఏమో ఇంటి ముందుకు వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ చూడలేం కదా. నిజంగా ఇంటి ముందుకు వచ్చిన ఆయన్ని చూచి ఏం పొంగిపోయారండి. పోతన గారు అద్భుతంగా మధురానగరంలోకి కృష్ణుడు వచ్చినప్పుడు ఇలాగే రాశాడు ఒక అద్భుతమైన పద్యం. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇళ్ల ముందుకు వచ్చి చూచి పులకించిపోయి అన్నారట, నంద తపఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు కోరెడు కడింది నిధానము చేరవచ్చే ఓ సుందరులార రెండు సని చూతము కన్నుల కోర్కిది రగన్. నందుడి తపస్సుకి ఫలితం సుగుణాల రాశి గోపికలు నిరంతరం హృదయంలో కోరుకునే మహాత్ముడు, యోగులు తపస్సు చేసి ఈయననే మనస్సులో నిలబెట్టుకుని ఈయనని పొందాలనుకుంటారు అటువంటి నిధి ఇవాళ మన ఇళ్ల ముందుకు వచ్చాడు, రండి చూద్దాం, ఆలసిస్తే ఆశాభంగం, క్షణం దాటితే స్వామి దర్శనం జరగదని సంభ్రమాశ్చర్యాలతో వచ్చారట వాడు. అందువల్ల ఎప్పుడు ఏ యుగంలో అయినా శ్రీనివాసుని కమనీయ విగ్రహం చూడడానికి జనం అలాగే పోటీ పడేవారు. ఇప్పటికీ కూడా స్వామి ఊరేగింపుస్తూ ఉంటే అటు ఇటు బారులు తీరిన జనం చూశారు కదా బ్రహ్మోత్సవాల్లో, ఎగబడిపోతారు. అమ్మో ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ సుందరుడు, ఆ ఉత్సవమూర్తి, ఆ పవిత్రమూర్తి ఎంత అందంగా ఉన్నాడో ఆయనను ఇప్పుడు చూడకపోతే చూడలేం అని ఆ ముందుకు తూసుకుని బ్యారికేడ్లు దాటుకుని వచ్చేస్తూ ఉంటారు. మాయదారి సెక్యూరిటీ వాళ్ళు తోపు తోసుకుని ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే క్షణం దాటితే మళ్ళీ ఆ రూపాన్ని మనం అలాగ చూడలేం గనక. నా అదృష్టం వల్ల చాలాసార్లు బ్రహ్మోత్సవాలకు ఒకప్పుడు ఊరేగింపుకి వెళ్ళేవాడిని ఓపిగ్గా. అప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తూ స్వామివారిని చూస్తూ వ్యాఖ్యానం చేసేవాళ్ళం. తర్వాత ఈ ఆఫీసర్ల బాధ పడలేక వాళ్ళకి విలువ ఉండదు, ఎందుకు వచ్చింది అనకూడదు కానీ, అందుకని విసిగిపోయి మానేశాను. తీరా పిలుస్తారు, మైక్ ఇస్తాడు, మాట్లాడుతూ ఉంటే మధ్యలో వాడు ఎవడో వస్తున్నాడండి ఆపండి అంటాడు. ఈ వ్యాఖ్యానం ఏం చేస్తాం, స్వామివారి దర్శనం అంటే అభిమానం ఉన్నా ఈ మనుషుల ప్రవర్తనకి విసిగెత్తి మానేసాం. లేకపోతే మాబోటి పండితులు గొప్పగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఎవడం ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానాలు కట్టలేదు తెలుసా మీకు? కారణం ఇదే, కొద్ది మందిని గౌరవించి పెడదామంటే మరి కొంతమంది అజ్ఞానంతో మధ్య మధ్యలో కట్ చేయడం, మైకు ఆపేయటం, పిచ్చ పిచ్చ ప్రసంగాలు వేయటం, ఎందుకు ఇచ్చింది ఈ గొడవ అంతానని. కానీ నిజంగా చెబుతున్నాను, ఆ స్వామిని చూస్తూ ఉంటే, ఆ పరమాత్ముడిని చూస్తూ ఉంటే, ఆ అలంకారం చూస్తూ ఉంటే, ఆ ఊరేగింపు చూస్తూ ఉంటే ఇంకా జన్మ ధన్యమైపోతుంది అనమాట. ఏదో తెలియని పులకింత వస్తుంది. జన్మ ఎత్తినందుకు ఎన్నాళ్ళకి కదా మన కళ్ళు ధన్యం చేసుకున్నాయి అనిపిస్తుంది. ఇవాళ నిజంగా వాళ్ళు అంత అదృష్టవంతులా, నారాయణపురవాసులు వాళ్ళంతా తమ గుమ్మం ముందు ఏనుగుల మీద ఊరేగుతూ ఉన్న స్వామివారి యొక్క విగ్రహాన్ని కళ్ళారా చూచి పులకించిపోయారు. ఆహా, ఎంత అదృష్టం! ఇటువంటి స్వామి మన రాజుగారికి అల్లుడవుతున్నాడా? పద్మావతి వల్లభుడా? ఆ పద్మావతి లక్ష్మి, ఈయన విష్ణువు. ఈ లక్ష్మీ విష్ణువులు నిరంతరం మనల్ని బ్రోచదురుగా కాని పులకించిపోవడం మొదలుపెట్టారు. ఎవరికి వాళ్ళు ఏ ఇంటి ముందుకు స్వామి వస్తే ఆ ఇంటి వాళ్ళ ముఖం 1000 క్యాండిల్ బల్బులో వెలిగిపోయేది. ఆ భవనం దాటాను వెళ్ళగానే వాళ్ళ ముఖాలు మాడిపోయినట్టు అయిపోయేవట. అయ్యో, మనం ఇంక మళ్ళీ చూడలేం. పెళ్లిలో ఎంతమంది జనమో, మన దృష్టి ఎక్కడిదాకా పెడుతుందా? అందరూ VIPలే వస్తారు, మనలాంటి వాళ్ళం మళ్ళీ వెళ్ళి ఆ పెళ్లి చూడగలమా అని పాప నిరాశ పడిపోయారట. కానీ చిత్రం తెలిసిన, భక్తి కలిగిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా స్వామి ఎదురుగుండా ఉన్నట్టే ఉండేవాడు. శ్రీనివాస కళ్యాణం ఎంత గొప్పదంటే, కళ్యాణ సమయంలో భక్తి కలిగిన పామరులు, సామాన్యులు, ఎక్కడో 2-3 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా స్వామి అమ్మ ఎదురుగుండా కూర్చుని పెళ్లి చేసుకునే అనుభూతి కలిగింది. అది భగవంతుని యొక్క అనుగ్రహం అంటే. భక్తి కలిగితే మనం ఎక్కడున్నా వాళ్ళని చూడవచ్చు. ఈ విధంగా స్వామివారు ఊరేగుతూ ఉంటే కొందరు పైనుంచి పూలవర్షం కురిపించారు, ఆవిడ నా మీద పువ్వులు పోసినట్టుగా. స్వామివారి మీద పువ్వులు పోశారు కొంతమంది, పన్నీరు పోశారు కొంతమంది, పరిమళ ద్రవ్యాలు చల్లారు కొంతమంది. ఈ విధంగా ఇంకా అయిపోయకపోతాం, ఎందుకంటే పురాణ మధ్యాలైన అనేకమైన పరిమళ ద్రవ్యాలు పోశారు, సన్మానాలు చేశారు, పులకించిపోయారు. ఈ విధంగా స్వామిని చూస్తూ ధన్యమవుతున్నారు. స్వామి కాసేపు ఊరేగాడు. ఆ సమయంలో పద్మావతీదేవిని చెలికెత్తులు స్వామివారిని చూస్తావా అని అంతఃపురం పైభాగానికి తీసుకొచ్చి కిటికీలోంచి అదిగో అన్నారట. పద్మావతీదేవి, ఎప్పుడో చూశాను, ఏనుగును వేటాడుతూ వచ్చాడు కదా, అప్పుడు ఒక్కసారే చూసింది, మళ్ళీ చూడలా. అప్పుడేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నాను, కానీ అమ్మా అసలు మా ఆయన ఎంత అందంగా ఉన్నాడో అనుకుని పులకించిపోయిందిట. స్వామివారు కూడా ఏమి ఎరగనట్టుగా అలా చూశాడు. పద్మావతి చూడగానే స్వామివారు ఈయన పైకి చూచి ఆహా పద్మ అని సిగ్గుపడి తలంచుకున్నాడు. స్వామివారికి సిగ్గు వచ్చింది, మొదటి సిగ్గు స్వామికే వచ్చింది. అంటే మంచి అందగత్తె అనుకూలవతి అయిన భార్యను చూస్తే భర్త కూడా ఆనందంతో ఒక్కోసారి తమ్మయత్తంతో తలంచుకుంటాడు. అటువంటి భార్య దొరికితేలేండి. ఇప్పుడు అలా తలంచుకుని టక్కన మళ్ళీ తలెత్తాడు ఈయన. ఇప్పుడు ఆవిడ తలంచుకుంది. హరి చూస్తే సిరి చూడదు, సిరి చూస్తే హరి చూడదు. ఈ ఇద్దరు కాసేపు హరి సిరి తర్జన భర్జనలు పడ్డారు. ఈలోపు ఈ ఏనుగు వెళ్ళిపోయింది ముందుకి. మా ఐదారి సిగ్గు ఇప్పుడేందుకు తలకే ఉంచుకున్నాం, ఈలోపు ఏనుగు వెళ్ళిపోయింది అని పద్మావతి, అందుకే ఈ సిగ్గుని శపిస్తాను భవిష్యత్తులో, కలియుగంలో ఆడవాళ్ళకి సిగ్గు తగ్గిపోగాక అని శపించింది. నిజంగానే ఆ దెబ్బకి, అందుకనే కలియుగంలో మీరు ఎక్కువ మంది చూడండి, సరిగా మళ్ళీ నా మీద పడకండి, మీకు ఏదైనా వస్తే పద్మావతిని అడగండి. అందుకని కలియుగంలో పెళ్ళిళ్ళల్లో ఆడవాళ్ళు సిగ్గుపడ్డం తగ్గించేశారట పెళ్లి చూపుల్లో. లేకపోతే ఏమవుతుందంటే, తీరా ఏమమ్మా అబ్బాయి నచ్చాడా అంటే ఇలా చూడకుండా తర్వాత అయ్యో సరిగ్గా చూడలేదని బాధపడతారని. కలియుగంలో స్త్రీలకి సిగ్గు క్రమంగా తగ్గిపోగా కానగానే పూర్వం కంటే నానాటికి తగ్గుతుందనమాట. అందుకే ఇప్పుడు వీళ్ళు ఎగాదిగా చూసి, ఏమాయ్ వాట్ ఆర్ యు స్టడీయింగ్, ఎక్కడ చదువుతున్నావు, నేను నేను పెళ్లి చేసుకోవాలంటే 3 కోట్లు నా మీద పెడతావా అని అడిగేవాళ్ళు కూడా తయారవుతున్నారట. ఇది దీనికి గల కారణం పద్మావతీదేవి అనుగ్రహించడమే. కానీ మొత్తం మీద అది కూడా ముద్దే కదా, మరీ బొత్తిగా ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో ఏమీ మాట్లాడకుండా అలా బొమ్మల్లో చూసి అని బయటికి వెళ్ళాక, ఎలా ఉన్నాడు బావగారు అని వాళ్ళ తమ్ముడిని అడిగితే, బావగారిని సరిగ్గా చూడలేదా అక్క అండం వీడు మళ్ళీ. ఈ గొడవ అంతా ఎందుకు? పూర్వం పెళ్లి చూపులు అలాగే ఉండేవి. ఇప్పుడు పాపం విశాలాక్షి గారి కంటే కాస్త ఏదో ప్రేమ పెళ్లి అదేదో చిన్నప్పటి నుంచి అయితే మేనత్తమేమో అనో పెట్టలు కాబట్టి కాస్త చూసుకోగలిగారు. అందరికి అలా కుదరదు కదా, అప్పుడు ఏమవుతుందంటే బంధుత్వం లేదనుకోండి. ఎలా ఉన్నాడు రా బావగారు? బాగానే ఉన్నాడు, కానీ అక్కయ్య కొంచెం ముక్కే తప్పడు అనుకుంటానంటే అప్పుడు సరిగ్గా చూడలేదురా, తీరా ఒప్పేసుకున్నాను అంటే ఇప్పుడు తెప్పలు వస్తాయి, ఆ తప్పడు అప్పుడే చూసుకుంటే గొడవ ఉండదుగా. కానీ ఆ రోజుల్లో చూసుకునేవారు కదనమాట. అసలు ఎంత చిత్రమో తెలిసినా, చాలా కాలం దాకా మా అమ్మ అనేది మీ నాన్నగారు ఎలా ఉన్నారో 3 పిల్లలు పుట్టేదాకా తెలియదురా అనేది. అంటే అలా ఉండేవారట నిజంగా. ఇది నేను ఏదో హాస్యానికి చెప్పడం కాదు, అలా ఉండేది భార్యాభర్తల సంబంధం ఉంటే పూర్వకాలంలో. అంటే అంత అమాయకంగా ఉండేవారనమాట. అందువల్ల పద్మావతీదేవి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కలియుగ వాసులకి క్రమక్రమముగా కొంత సిగ్గు తొలగుగాక అన్నది. కొంత పూర్తిగా కష్టమా? పూర్తిగా పోతే ప్రమాదం. ఆ తదనంతరం ఊరేగింపు పూర్తయ్యింది. స్వామివారు మళ్ళీ విడిదిలో చేరారు. విడిదిలో చేరగానే, అమ్మో మా ఆయన్ని ఎంత ఊరేగింపు ఊరేగించారు, ఈయనకి ఏం దిష్టి తగిలిందో అని. లక్ష్మీదేవి అప్పటికే కట్టుకున్న భార్య కదా, ఆవిడికి భయం వేసి కానీ బూడిద గుమ్మడికాయ ఒకటి పట్టుకొచ్చి ఆ బూడిద గుమ్మడికాయ పైన పసుపు కుంకాలు పోసి దాని మీద హారతి కర్పూరం వెలిగించి స్వామివారి చుట్టూ ఊత తిప్పింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ దిష్టి, ఆ దిష్టి, ముష్టి, మొదనష్టి, టిష్టి టిష్ అని తీసి అవతల పారేసింది. ఒక్క దెబ్బ కొట్టిందిట. పూర్వకాలంలో స్వామివారికి కూడా దిష్టి తీశారు. అందుకే ఎప్పటికి కూడా స్వామివారి ఆలయం వెనక అతను ఒక రాక్షసుడి తల పెడతారు. ఆ రాక్షసుడి తల దృష్టిదోష నివారణ కోసం పెడతారు. ఎప్పుడైనా మీరు చూసారా మకర తోరణానికి పైన ఒక రాక్షసుడి తలలో ఉంటే, అది ఉంటే ఈ దృష్టి ఒక్కసారి దాని మీద పడగానే భగవంతుడికి కూడా దిష్టి తగలదు. లేకపోతే ఆయనకు కూడా దిష్టే. ఇప్పుడు ఆయన మీద బంగారపు గొలుసేసారు అనుకోండి, అయ్య బాబోయ్ స్వామివారికి గొలుసే గొలుసే అని పెచ్చాడు ఒడలు చూస్తే మర్నాడుగా గొలుసిపోయే ప్రమాదం ఉంది. నరుడు దృష్టికి నల్లరాళ్ళు పొగులుతాయి. భగవంతుడి విగ్రహానికి కూడా కలియుగంలో ఈ దృష్టి దోషం తగులుతుందండి. ఇక సామాన్యుడి సంగతి చెప్పేదే ఉంది. అందుకే నాకు మా కోటేశ్వరరావు గారికి ఈ దృష్టి దోషం తగిలేసి ఈ మధ్యన గొడవలు ఎక్కువైపోతున్నాయి. అందుకని ఇందులోంచి బయటపడడానికి మేము కూడా దృష్టి తీయించుకోవాల్సి వస్తుంది. అందుకని స్వామివారికి లక్ష్మీదేవి స్వయంగా తీసి నేల మీద ఢామ్మని గుమ్మడికాయ పగలగొట్టింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. ఈ చుబుకం బుచ్చుకుని ఆయన తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టింది. ఇంకిక్కడి నుంచి వరుసగా ఒక్కొక్కరు వచ్చారట దిక్పాలకులు. ఇంద్రుణ్ణి నేను, కాశ్యప సగోత్రోద్భవస్య ఇంద్రోహం అంటూ ఆయన దండం పెట్టాడు. నా కారుక అని ఆయన పట్టుకొచ్చి గంట ఇచ్చాడు స్వామివారికి. ఎంత ఇంద్రుడిచ్చింది? గంట. ఈ గంట గుళ్ళో నీకు భవిష్యత్తులో ఆలయం, ఆలయం ముందు వెళ్లాడగట్టి అందరూ కొట్టెదురుగాక. ఈ గంట తీసి పక్కన పెట్టాడు ఆయన. పోనీ ఆ గంట ఇచ్చేది బంగారపు గంట ఇచ్చాడన్నారు. ఆ గంట ఎవరు పట్టుకుపోయారో, ఇప్పుడు మాత్రం లోపల ఎత్తడి గంటే ఉంది. ఇంద్రుడు గంట ఇచ్చాడు. కుబేరుడు వచ్చాడు. లీలా పద్మం ఇచ్చాడు, తామర పువ్వు ఇచ్చాడు. స్రజం వన్యస్రజం పట్టుకొచ్చాడు వాయుదేవుడు. మంచి వస్త్రాలు పట్టుకొచ్చాడు వరుణదేవుడు. ఆయన దగ్గర వరుణ లోకంలో అద్భుతమైన వస్త్రాలు ఉన్నాయట. ఆ పట్టు వస్త్రాలు ఇచ్చాడు. ఇంకా అన్నిటికంటే ఈశానుడు వచ్చాడు. స్వామివారికి వేటాడడానికి ఒక మంచి ఈటి ఇచ్చాడు. ఆ ఈటితోటి ఇప్పటి కూడా పారు వేట అన్న చోట ఆ ఈటి విసురుతూ ఉంటారు. నిజానికి ఆ ఈటి ఇప్పుడు లేకపోయినా ఆ చిహ్నంగా ఈటి పుచ్చుకుని వేటాడుతూ ఉంటారు. పారు వేట అనే పేరుతోటి ఒక కార్యక్రమం ఒకటి ఉన్నదన్నమాట. ఇలా దిక్పాలకులంతా కానుకలు ఇచ్చారు. అందరూ ఇచ్చాక ఆఖరణ సరస్వతీదే వచ్చింది. స్వామివారికి నుదుట బాసికం నాది అని బాసికం ఆడుగట్టింది. ఇప్పుడు పార్వతీదే వచ్చింది. ఈయనకి ఏమిస్తే బాగుంటుంది? జీలకర్ర బెల్లం నాదింది ఆవిడ. జీలకర్ర బెల్లం కదా మరి పెళ్లిలో చాలా ముఖ్యమైనది. సమయానికి అది మర్చిపోతారు. నేను ఇచ్చే ఈ జీలకర్ర బెల్లం ముద్ద చిగురుగా ఉండి మీ మొగుడు పెళ్ళాలని కలియుగాంతం వరకు విడగొట్టకుండా ఉండుగాక అని జీలకర్ర బెల్లం కానుక ఇచ్చిందిట. పార్వతీదేవి ఇచ్చింది కదా అని మీరంతా పెళ్ళిళ్ళకి వెళ్ళి జీలకర్ర బెల్లం ఇచ్చారు. ఆ జగన్మాత ఇస్తే వేరు. ఇంక ఇక్కడి నుంచి ఇది వెండం. ప్రతివాడు పెళ్ళిళ్ళకి వెళ్ళి చదివింపులుగా నా చదివింపులు ఇదిగోనండి. జీలకర్ర బెల్లం అంటే కష్టం వస్తుంది. అమ్మంటే అమ్మ అలా ఇచ్చింది. ఇప్పటికి ఆఖరణ మిగిలింది తాళిబొట్టు. ఎప్పుడు కూడా మగపెళ్లి వారు ఒక మంగళసూత్రం, ఆడపెళ్లి వారి తరఫున ఒక సూత్రం చేయించాలి కదా. రెండు బొట్లు, ఒక బొట్టు ఈయన తరపున చేయాలి. ఆ తాళిబొట్టు స్వయంగా ఆదిలక్ష్మి ఇచ్చింది, కరవీరపుర వరలక్ష్మి ఇచ్చింది. ఈ విధంగా సకలము సిద్ధమయ్యాయి. ఇంకా శుభముహూర్తం దగ్గరకు వస్తున్నది. ఆ శుభముహూర్త సమయంలో పద్మావతీదేవిని కూర్చోబెట్టి అంతఃపుర కాంతలంతా మంగళస్నానం చేయించారు. పరిమళ ద్రవ్యాలతో స్నానం చేయించారు. కస్తూరి తిలకం తీర్చిదిద్దారు. మంచి ఎర్రని పట్టు వస్త్రం ధరింపజేశారు. ఆ పట్టు వస్త్రం అంతా ఎర్రగా ఉంది. చివరి అంచు మాత్రం ఇంత బంగారపు అంచట, పూర్తి బంగారపు జరియ అన్నమాట. జాకెట్ కూడా అటువంటిదే వేశారు. మెడ నిండా గొలుసులు వేశారు. ఇక్కడ స్వామివారికి కట్నములు చదివించిన ఈ స్త్రీమూర్తులంతా అంటే లక్ష్మీదేవి, సాక్షాత్తు పార్వతీదేవి జగన్మాత, మరో పక్కన సరస్వతీమాత, శచీదేవి, వీళ్ళంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. కేవలం దిక్పాలకులు త్రిమాతలే కాకుండా అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర, అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి, అందరూ ఈ ఋషిపత్నులు కూడా సప్తఋషుల భార్యలు బయలుదేరారు. అందరూ వెళ్ళారు. పద్మావతీదేవికి ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇచ్చారు. అసలు ఆవిడ అలంకరిస్తూ ఉంటే ఏ అలంకారం లేకుండా జగత్తుకు అలంకారప్రాయంగా ఉండే అమ్మవారు. ఇంక అలంకారం చేస్తే ఎలా ఉంటుందండి ఆవిడ? భువనమోహనగాత్ర సకల లోకాలని ఆనందపరచగలిగే అపూర్వ శరీరంతో శోభిల్లింది. ఆవిడదేమో సువర్ణవర్ణం, ఈయనేమో నీలమేఘఛాయ శరీరుడు. ఈయన పసుపు పచ్చడి బట్ట కట్టాడు, ఆవిడ ఎర్ర బట్ట కట్టింది. ఈయనకి కస్తూరి తిలకం మూడు రేఖలతో ఉన్నాయి, ఆవిడకి కస్తూరి తిలకం తీర్చిదిద్దారు. ఆమెకి కిరీటం పెట్టారు, ఈయనకి కిరీటం పెట్టారు. ఈయన నల్లని ఒత్తేన జుట్టు కలిగిన వాడు, ఆవిడ నల్లని ఒత్తేన జుట్టు కలిగింది. ఆవిడకి నడుము ఉందా లేదా అనిపిస్తుంది, సింహ మధ్య. ఈయన సింహ మధ్యముడు, ఈయన సువిశాల వక్షస్థుడు, ఆవిడ సమున్నత వక్షస్థల శోభిత. ఈ విధంగా ఇద్దరు ఒకరి కోసం ఒకరా అన్నట్టుగా జన్మించినట్టుగా ఉన్నారు అలంకారం చేయగానే. ఆ సమయంలో పద్మావతీదేవి దగ్గరికి వచ్చి చెలికత్తెలంతా ఈ చక్కని బుగ్గ మీద ఒక చుక్క పెట్టారట. ఎప్పుడు కూడా బ్యూటీ స్పాట్ పెడతారు దిష్టి తగలకుండా ఉండడం కోసం. ఏం చేస్తారంటే ఆవిడ ముఖమంత అందంగా ఉంది కదా కోమలంగా, అక్కడ కొంచెం కాటుకుని పట్టుకొచ్చి ఓ పుట్టుమచ్చ పెట్టినట్టుగా పెట్టారు, ఓ చుక్క పెట్టారు, దిష్టి చుక్క పెట్టారు, అందమైన చుక్క తీర్చిదిద్దారు. వెంటనే చెలికత్తెలు ఏమన్నారు ఆశ్చర్యపోయి, చిల్లు కళ్ళ కొల్లికి పద్మావతికి సిగ్గే సింగారం, చెల్లి వయసే సింగారం, చక్కని బుగ్గను చొక్కెందులకే, చందమామలో నలుపునందులకే, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులో నమరులున్నందులకే. ఈ చక్కని బుగ్గ మీద చొక్కెందుకు అంటే చందమామలో కూడా నలుపు ఉంది కదా, చందమామలో కూడా చొక్కు ఉంటేనే ఆ కళంకం ఉంటేనే అందం, లేకపోతే మరీ ఎక్కువగా ఆ మాత్రం కళంకం లేకపోతే దిష్టి తగులుతుంది. అందుకని ఈవిడికి కూడా చందమామలో కళంకంలాగా ఈ ముఖచంద్ర బింబానికి ఓ చిన్న చొక్క పెట్టామన్నారట. మరి ఎందుకు ఈవిడ సిగ్గుపడుతూ తలంచుకుంటూ అంది పెళ్లి కూతురు చేసినప్పుడల్లా అని ఒక ఆవిడ అంది. ఎందుకేమిటి, కాబోయే భర్త మీద ప్రేమ ఎక్కువ ఉన్న స్త్రీలు సహజంగా తలంచుకుంటారు, తలంచుకోలేదంటే మొగుడి మీద ఎక్కువ ప్రేమ లేదు అని వాళ్ళు అన్నారు నేనల్లా. అందుకని ఆవిడ చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులోన మరులున్నందులకే, మనసులో ప్రేమ ఎక్కువైపోయి తలంచుకుందిట. ఆ తర్వాత తల్లిని తీసుకెళ్లారు పెళ్లికి ముందు తప్పక పార్వతీదేవికి పూజ చెయ్యాలి, గుర్తుపెట్టండి. గౌరీ పూజ చెయ్యకుండా అసలు ఏ కళ్యాణము జరగరాదు. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటో తెలిసిన, ఈవిడ్ని పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటే, అలంకారం చేస్తూ ఉంటే కానుకలు ఇవ్వడానికి స్వయంగా గౌరీదేవి ఏం చేసింది. మనం గౌరీ విగ్రహానికి పూజ చేస్తున్నాం సహజంగా, లేదా పసుపుతో గౌరీని దేవుని చేసి పూజిస్తారు చాలామంది, కానీ సాక్షాత్తు పద్మావతి కళ్యాణానికి అంతటి గౌరీదేవి తాను ఒక్కతే కాకుండా పక్కన సరస్వతిని కూడా వెంట పెట్టుకొచ్చింది. నిజంగా ఆ పూట ఆ దృశ్యం చూడడానికి సుకుడు వచ్చి అన్నాడు, నా జన్మధన్యమైపోయింది. ఒక ఆవిడ ఆదిలక్ష్మి, ఆ ఆదిలక్ష్మి ఆది దంపతులకి పూజ చేస్తున్నది, జగన్మాత గౌరీదేవికి స్వయంగా పాదపూజ చేస్తోంది. ఏం భాగ్యం, ఏం భాగ్యం అనుకున్నట్టే. ఎప్పుడు గౌరీదేవి ఒంటరిగా ఉండదు, సగం శరీరం కదా ఆవిడది, సగం వేపు శివుడు సగం వేపు అమ్మవారు. అందుకే గౌరీ వస్తే గౌరీతో పాటు తెలియకుండానే అంచిత కారుణ్యమూర్తి అయిన శివుడు కూడా ఉన్నాడు. ఆది దంపతులు ఎదురుగుండా ఉంటే ఆది దంపతులకి ప్రథమ దంపతులకి అర్చన చేసే భాగ్యం పద్మావతికి వచ్చింది. ఓ పక్కన ఆదిలక్ష్మి ఆది దంపతులు, ఆదిలక్ష్మీదేవి ఆది దంపతులకి పాదపూజ చేస్తోంది తన కళ్యాణం సుసంపన్నం కావాలని. ఆ దృశ్యం చూడడానికి సుకుడు వచ్చాడు, అందుకే దేవతలు బారులు తీరి చూశారు. ఎంత అద్భుతం ఆ దృశ్యం, అమ్మవారి పాదాలకి పసుపు పూసి కుంకుమ పెట్టి అమ్మవారి మీద పుష్పాలు పెట్టి అతిభక్తితో అర్చించిందనమాట. చల్లనైన తల్లివి శంకరుని రాణివి, చల్లనైన తల్లివి శంకరుని రాణివి, దీవనలే ఈవమ్మ జయహారతి గై కొన్నవే, చల్లనైన తల్లివి శంకరుని రాణివి అంటూ ఆ తల్లిని ప్రార్థనా గీతాలతో పులకించేలా చేసింది. మంచి మంగళహారతి ఇచ్చింది. ఏమి హారతి దృశ్యం, మంగళగౌరికి మంగళహారతినిచ్చింది. ఈ మంగళహారతితో మళ్ళీ రేపు కన్యాదాన ఘట్టం వరకు ఎదురు చూద్దాం. ఆఖరి రోజు రేపు కనుక, రేపు ఉదయం మళ్ళీ పద్మావతి కళ్యాణంలో కలుసుకుందాం. రేపు ఉదయం దాకా ఎందుకంటే పెట్టాం, పద్మావతి కళ్యాణం అయ్యాక రేపు ప్రసాదం మాయించి లడ్డూలు పెడతారు, బూరెలు పెడతారు, ఏం చేస్తారో చూద్దాం రేపు పొద్దున. జిలేబీ ఓర్ నాయన, ఆవిడ జిలేబీ చేయించేస్తానంటున్నారు ఏకంగా. పూర్వం గులేబ కావళి అని ఉండేది, ఇప్పుడు జిలేబ కావళి అయిపోతుంది. సరే రేపు మళ్ళీ కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినోభవంతు.